Om Shri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Shri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Shri Satya Sai Baba, coming to you from the studios of the Shri Satya Sai Media Center, a division of the Shri Satya Sai Central Trust here at Prashanthi Nilay. Good morning, greetings and loving Sai Ram on this Thursday, on the 20th of May 2021, and welcome to Sunrise with Sai. And with me, Radio Sai's Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. How and why must we declutter our lives? Why should we be vigilant in this matter? Bhagwan lovingly points it out to us today, and I quote, "Reduce your wants to the minimum. Do not yield to temptations of carrying the radio and listening to all enervating stuff. Examine your room, table, wardrobe, boxes, and find out how many superfluous things you have accumulated. You have acquired them because you saw someone having them and you felt that unless you too possess them, you will look small in their company. A foolish desire to be esteemed up to date and to keep up with fashion made you gather needless habits and needless articles. Man can be happy with much less equipment than you think is essential. When some article is with you for some time, you feel it is indispensable and you do not know how to live without it. Like the silkworm, you weave a cocoon for yourself out of fancy. Do not allow costly habits to grow. Costly from monetary as well as spiritual point of view. Watch your likes and dislikes with a vigilant eye and discard anything that threatens to encumber your path." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on February 24, 1965. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Keep going.
Welcome back, dear listener, to Sunrise with Sai. It's now time for our new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Shri is ready with her 107th talk in this new series, and today she is continuing to deal with the new topic, that is Viveka Chudamani, composed by Sri Adi Shankaracharya, and today is the 29th talk in this new topic. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's session, dear listeners, my loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. Sarva Vedanta Siddhanta Gocharam Tamagocharam Govindam Paramanandam Sadgurum Pranatosmyaham. In our study of the text Viveka Chudamani, we have completed the study up to verse number 136. As we saw in the last few weeks, after having explained to the disciple the nature of the self, rather having indicated to the disciple the nature of the self through both Swarupa Lakshana, the direct pointers, and Tatastha Lakshana, the indirect pointers, in verse number 136, the Guru gives advice to the disciple about self-control. And he says it is only with a regulated mind, a clarified intellect, with equanimity in the mind, and with the buddhi, the intellect, which makes the mind turn inwards, this intuitive realization of the self can be had. And once this comes, the Guru even blesses the disciple, saying, become blessed by getting firmly established in this attitude of Brahman, which is your very own nature, and because of this you can cross this ocean of samsara. That is what the Guru says. And now in verse number 137 to 142, the Guru gives answer to the disciple his questions. Konama bandhaha kathamesha agataha katham pratishtha asya katham vimokshaha. What is this bondage? And how did I come under this bondage? And how is this bondage sustained in me? And what is the way out of it? So these questions are answered in detail by the Guru in the following verses. So verse number 137 says, Atranatmanyahamiti matirbandhayeshosya pumsaha prapto jnana janana marana klesha sampata hetuhu yenaivayam vapuridamasat satyamityatma buddhya pushyatyukshatyavati vishayaistantubhihi kosha kridvat. It is a long verse where, with a beautiful analogy, the Guru explains the nature of bondage to the disciple. He says, one, Pumsaha, a person, identifies the self with the non-self because of ajnana, because of ignorance. That is how he thinks that he is the doer. The ego comes to him because of this false identification with the non-self, thinking it to be the true self. And this is the reason for the bondage of man, and it brings about the miseries of birth and death in such a man. So it is the ignorance born false identification with the body. Here body meaning all the three bodies, the gross, the subtle and the causal bodies, that leads one to bondage and brings in him this birth and subjects him to the cycle of birth and death and its related miseries. That is what the Guru says. And then he says, because of this, his identification with the perishable body as his true self, as real, then what happens is, pushyati, he nourishes this body, vukshati, he bathes it, and avati, he preserves it, how? Vishayaihi, with the help of various sense objects. And that is how the Guru says, tantubihi kosha kridvat, he becomes bound like the silkworm, which gets bound in its own cocoon, woven by its own threads. So this is how one comes under bondage. That is the reply of the Guru to the question of the disciple, Konama Bandha, what is this bondage? So as we can make out clearly here that it is our identification with the non-self, thinking it to be the true self, born out of ajnana, born out of ignorance, that is what causes the problem of the miseries associated with birth and death in us. That is what leads to samsara. And the beautiful analogy is that of a silkworm here. The silkworm spins fine threads from its own saliva and weaves a cocoon around itself. This cocoon becomes stronger and stronger until the worm itself gets entangled in this cocoon and it cannot come out. Similarly, once the misunderstanding that I am the body has arisen in us, and because of this false notion, there is this endless demand on our part for the preservation of this body. That is how one tries to satisfy all the demands of the body. All his efforts go into nourishing this non-self, the body in him. And the Guru in fact says he nourishes it, he bathes it and he preserves it. So all our efforts to preserve this body, that will finally make us bound to this body, get attached to this body so much that we cannot come out of it. So, under these circumstances, our personality becomes conditioned by the endless demands of our own body, mind, the matter, the equipment in us, and it limits our true potential from manifesting, and therefore we get bound by this body just like a silkworm which gets trapped inside the cocoon formed by itself. So this is how the bondage is caused, and this is the answer of the Guru to the disciple. And now we shall see verse number 138. Atasmin tat buddhi prabhavati vimudhasya tamasa viveka bhavadvaisphurati bujage rajjudhishana tato narthavrato nipatati samadatu radhikaha tato yosadgrahas sahi bhavati bandhashrunu sakhe. So in this verse also, the Guru goes on to explain the nature of bondage to the disciple in a very clear way. So the expression that is used here is atasmin tat buddhihi. It is a very famous expression of Acharya Shankara, which means atasmin in this. Tat buddhihi, the idea of that, means in this matter, in this BMI, in this equipment, when you entertain the notion or the idea of that supreme self, then what happens is, it shows how foolish such a man is. Such a man is supremely foolish if he tries to see the self in the non-self. And it is born out of tamasa. Tamasa here means ignorance. So, the ignorance born, non-apprehension of the reality makes him identify himself with the non-self, thinking it to be the self. This is called atasmin tadbuddhihi. So, in this context, we can all recollect the ignorance cycle. We have seen many a time in this series of talks on Vedanta Parichaya. As we all know, this ignorance cycle is known as avidya, kama, karma. Avidya, ignorance. Ignorance of what? Ignorance of our true self. We do not know who we truly are. Therefore, we falsely identify with this equipment, body, mind, intellect, which is called dehatma bhava. Therefore, though we know we are complete fully by ourselves, there is incompleteness, apurnata in us because of the false identification with the BMI. So, in order to complete ourselves, in order to fulfill ourselves and keep ourselves happy, what happens is the desire is born in us. Avidya leads to desire. Kama, to acquire the things of the world, the relationship in the world, which we think will make us happy. So, this is kama aspect, which leads to karma. Naturally, we go out and engage with the world and we start performing actions. Once karma is there, there is bound to be karma phala, the fruit of action, the consequences of our action, which we ourselves have to enjoy or suffer. Not only this karma leads to karma phala, it also leads to samskara, an impression in our subconscious, and repeated samskaras lead to thickened, very deep-seated tendencies in us, which are called as vasanas. And at any given point in time, this vasana is what that determines our reaction or response to various situations. It is this vasana that becomes the seed for desire, thought and action in us. This is in short the ignorance cycle which we have seen. So because of this ignorance, one identifies himself with the non-self, atasmin tat buddhi. So, in this non-self, he entertains the idea of self. That is the nature of a supremely foolish man. Author says, then he says, viveka abhava dvai. So, this is because of the lack of discriminative power on the part of this seeker. When he lacks this discrimination power, the discernment between non-self and self, what happens is, spurati bujage rajju dhishana. It means due to this absence of discrimination, the snake is mistaken for a rope. See, the normal Vedantic analogy is that it is rajju sarpa nyaya. The rope is mistaken for a snake in darkness or born out of ignorance. But here it is the opposite of that. See, in the snake understanding of a rope, by a simple twist of the snake in the rope example is given here. It means if a snake is believed to be an innocent rope, then due to lack of discrimination, the seeker, the sadhaka, catches hold of that snake, thinking it to be an innocent rope, and he holds on to this snake. So, we can all imagine the unnecessary agony which the fool is bargaining for by thinking the snake to be the rope. So, all the problems that arise from this mistaken identity of a snake for a rope, we can all imagine that the snake is naturally dangerous to this person who holds on to the snake, and all the miseries that follow the snake bite befall this person also. So the point that Acharya Shankara is making here is, when you think that the snake to be a rope, and if you hold on to this snake, naturally the snake will bite you and all the miseries that follow the snake bite will come upon you. So this is what one is doing when he identifies with the non-self, when he tries to see the self in the non-self and thinks the non-self to be his true self. So that is why in the third line he says, Tato anarthavrato nipatati samadhatu radhikaha. Therefore, great danger befalls him when he seizes the snake through his false notion of it being a rope. So he says, Shrunu sakhe, O my dear friend, please listen. Tato yo asadgrahaha sahi bhavati bandhaha. So my dear friend, listen to me. It is this mistaking the non-self for the self, that is mistaking the unreal for the real, that leads to bondage in you. So here Acharya Shankara indicates precisely what is happening in our day-to-day lives. This body is understood as the Atman, the self, that's all. And therefore, the consequences are yet another house, yet another car, and all the relationships in the world. I need plenty of money to take care of myself, and all the anxieties that follow our efforts to procure all this. And once we procure them, our efforts to safeguard them, our effort to hold on to it, come what may. And even the fear of losing it produces insecurity, unhappiness in us. And all these, he says, are anarthavrata. It means meaningless agonies. We ourselves invite meaningless agonies upon ourselves by holding on to the snake, thinking it to be the rope. By holding on to this body, the matter, thinking it to be our true self. See, in the previous verse, we saw that considering the anatma to be the atma is the bondage. And here, the author makes the point that considering the unreal to be real is the cause of bondage. So, this bondage is nothing but our identification with the unreal, the perishable, the changeable, the variable, the mutable, and this is what together is known as anatma or non-self. And in this verse, the guru addresses the disciple as my friend, which means the guru considers the disciple to be so close to him that he addresses him as a friend, and also it shows that the guru doesn't see any difference between himself and the disciple. He is well established in the truth that the divinity in him is the divinity in the disciple also. And it also shows the intimate nature of the guru to the disciple, and also how much concerned the guru is about the problems that the disciple is going through because of his identification with the non-self that leads to bondage. That is the point that is made here. See, when we look at these verses, verse number 137 and 138, in which the guru explains the cause of bondage to the disciple, we can all make out that it all boils down to lack of four types of clarity in us. Lack of moral clarity, lack of role clarity, lack of goal clarity, and lack of soul clarity. See, this is what happened to Arjuna on the battlefield of Kurukshetra, isn't it? First, there is this lack of moral quality. That is, we lack this dharma, adharma, viveka. We do not know what is right, what is wrong, what is righteous, what is non-righteous. And then there is this lack of role clarity in us. Having come into this world, we are required to play various roles. The roles of a son, a wife, a father, a teacher, and whatever our swadharma is. And all these roles have to be played by us. But when there is lack of role clarity in us, what happens is that we get attached to this role and we lose sight of the goal itself. Therefore, there is also lack of goal clarity in us. See, instead of realizing that the goals that we have set for ourselves in our life must lead to the goal of human life, that is realizing our innate divinity. So, this lacking will be there in us when we lack this goal clarity, when we do not know what the goal of human life is, and we think that the limited goals that we have set in our life themselves are the true goal of human life. That is what happens to us from lack of goal clarity. And all this is because of lack of soul clarity. We do not know who we truly are. We do not know the nature of our soul. And because of this, the lack of various types of clarities result in us. And this lack of clarity, we can make out, is the reason, the primary reason for bondage in us, as it is explained beautifully with the help of analogies in verse number 137 and 138. Moving ahead with yet another beautiful analogy, Acharya Shankara explains the nature of bondage. So, verse number 139 says, Akhanda nityadvaya bodha shaktya spurantam atmanam ananta vaibhavam samavrinotyavriti shaktya Tiresha tamo mayi rahu rivarka bimbam. So the analogy here given is rahu riva arka bimbam. We shall see what it is in the course of this verse. So here the guru says avriti shakti resha samavrinoti. The avriti, the veiling power of maya, the avarana shakti of maya, tamomayi, which is the nature of tamoguna, which is the nature of ignorance, that covers the glories of the true self in us. Atmanam ananta vaibhavam, it hides the glory of the self from us. And what are these glories? Akhanda, nitya, advaya, bodha shaktya. Akhanda, it is indivisible, it is unbroken. Nitya, eternal. Advaya bodha, it is advitiya, it is one, one and only one, and the one without a second. So these are the infinite glories of the true self in us, which are covered, which are veiled by the avriti, the veiling power or the avarana shakti of maya, which is born out of tamas. And the analogy is Rahu Rivarka Bimbam. And the self is as though covered by avriti, just as Rahu covers the sun during a solar eclipse. That is the metaphor that is given here. See, here the phenomenon of the solar eclipse is explained with the characteristic poetic expression in Hindu mythology, that is Rahu Riva Arka Bimbam. See, we all know that Rahu is a demon who disguises himself as a deity and comes and sits along with the devas to receive the amrita, the nectar from Mohini, And this nectar itself has been acquired by them because of Samudra Mathana, the churning of the ocean. And when Mohini starts distributing the nectar to the devas, Rahu, who is a demon, somehow senses that Mohini might deceive the asuras, the danavas, the demons. So he disguises himself as a deity and comes and sits along with the devas. And the sun god Surya Deva, who sees this, he cuts the head of this Rahu. Then Rahu, in his anger, swallows the sun himself by the mouth. But since this Rahu doesn't have a trunk, since his head has been severed from the trunk, the sun god easily emerges from his neck and he escapes. So here, this is the beautiful poetic expression of the solar eclipse that is given in our Puranas. That is why the expression that is used here is Rahu Riva Arkabimbam, as though the Rahu has followed the sun during the solar eclipse. The Avriti, the veiling power of Maya, has covered the self. But we all know that in a solar eclipse, when the moon comes between the sun and the earth, and that is how the sun is hidden from us. We do not see the sun. The sun is hidden from our vision. That is what happens. So, the point that is made here is the self is veiled from us because of the moon that is coming in between. See, the moon, as we know, Chandrama Manaso Jataha, is the presiding deity of the mind. Whereas the sun represents the illuminating factor, that is the true self, the pure consciousness, awareness, Atman in us. So, when we apply this Rahu Riva Arkabimbam analogy to what is happening to us, the subject in us, the sun in us, is veiled by the mind that comes between us and the true self. Therefore, the mind is the manifestation of avidya, non-apprehension of reality, that covers the sun, that covers the self in us. And that is how all the misery, the suffering start in us. See, in this context, we can all remind ourselves of the beautiful analogy that Bhagwan gave to this explaining the nature of our mind. Once, Bhagwan had entrusted several tasks to a senior and an old-time devotee of Bhagwan. And next day, Bhagwan calls this devotee and asks him, "Have you completed all the works that I have given you?" And Bhagwan starts enumerating all these works one by one. And when it comes to a particular task, the devotee is silent, which shows that the devotee has not completed that task. Then Bhagwan says to him, "See, there are thousands of people here who are waiting for just an instruction from me to carry out my work. But I have given you so many things to accomplish, and here you are, you have not done it at all." Then the devotee, who takes liberties with Bhagwan, he starts saying that, "Swami, I have become old. That is why I forgot about it." Then Swami says, "Don't try to bring in excuses. You apologize." But the devotee, taking further liberty with Bhagwan, goes on to say that, "Swami, nothing can happen without your will. Even a blade of grass cannot move. And similarly, Swami, because of your will only, this forgetfulness is also there in me." And he goes on to say that, "It is your yoga maya, Swami. Because of that, I forgot my task." Then Bhagwan becomes serious and he says, "I am not Maya Swarupa, I am Jyoti Swarupa." Then Bhagwan goes on to explain in simple terms that, see, when the shadow is there, it is not because of the sun. It is because of something in you that obstructs the sun. It is your own mind that comes between the sun and you, that is responsible for the shadow. And this is how the mind becomes an obstacle, that becomes an obstruction between us and the true self, the sun in us. And on another occasion, when a teacher from Bhagwan's institution says to Bhagwan, "Swami, since I have to take classes in the evening, I am not able to come for your darshan. These classes are coming between me and you, your darshan, Swami." Then Swami says, "It is nothing can come between me and you except your own mind." So this mind, which is the manifestation of avidya, is the greatest obstacle for us from realizing our true nature, the sun in us. This is it for the day, and now I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harih Om Tat Sat Shri Saishwararpanamastu. My sincere thanks to Bhagwan, Sri Satya Sai Media Center, and every one of you. Jai Sai Ram.
Sai Ram, dear listener, that was the 107th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Viveka Chudamani, composed by Sri Adi Shankaracharya. Hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@ssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. Next week, same time, we'll continue with this new series, and for those of you who missed the earlier talks, can also download it from our website www.sssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. Let us now listen to the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 7th of May 2001 on the occasion of Buddha Purnima.
Na punyam na papam na sukham na dukham na mantro na japam dana yajnam aham bhojyam na bhojyam na sukham sivananda rupam sivoham 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 na punyam na papam.
Prema Swarupulara,
embodiments of love.
Ee jagattu nandu punyam kani papam kani sukham kani dukham kani edi ledu.
In this world, there is no merit, no sin, no pleasure, no misery.
Na mantram. Mantram kani, yagnam kani, yagam kani, ivanni kudunu kevalamu oka bhrantule.
There is no mantra as such. All the sacred rituals are just the activities undertaken.
Sarvatra nindinadi oka bhagavantudu okkade.
There's only one God who is all pervading.
Meerandaru kudanu bhagava swaroopule.
You're all the very forms of the divine.
Dharmam సత్యం.
Righteousness
సత్యం
and truth
ధర్మం. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
The true human life consists in knowing the meaning and the implication of truth and righteousness.
ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటి నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
ధర్మమునే రీతి అన్నారు.
Dharma, righteousness is the procedural aspect.
ఖ్యాతి అన్నారు.
త్యాగ, sacrifice is ఖ్యాతి, reputation.
నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
మానవ జాతి, హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
Unfortunately, in the world today, there is neither morality, nor any procedural conduct, nor a good name either.
ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై, నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
In ancient times, the one, the noble one, the Siddhartha, Gautama, the very personification of truth, to attain nirvana or liberation, did strenuous spiritual effort.
అనేక వేద మంత్రములను కూడాను పఠించాడు.
He repeated, recited the Vedic chanting.
జగత్తునందు కల పెద్దలందరిని కూడాను దర్శించాడు.
He visited all the elders of those times.
అన్ని సాధనలు యందు కూడాను తాను భాగమును వహించాడు.
He participated in every spiritual endeavor.
కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
He realized the ultimate truth that none of them would give the liberation.
భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
He had a strong faith that the five life breaths are divine.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము,
ఫైవ్
ఇంద్రియములతో కూడినటువంటివి.
ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్ అండ్ సో ఆన్, దే ఆర్ డివైన్.
ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్వాణము అని గుర్తించాడు.
హీ రియలైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ in a sacred way.
Japamu, dhyanamu, yogamu, yagnamu, ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
He also has understood that the penance, meditation, all rituals are just the physical activities.
దేహాభిమానం ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడాను అవసరము.
If you have attachment to your body, such spiritual attempts are necessary.
ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు.
The one who is attached to the self need not do these activities.
Kanukane samyak drishti ani cheppadu.
So he prescribed samyak drishti, good
samyak
vision.
Samyak vaku annadu.
Then he said good word.
Samyak shravanamu annadu.
Then he mentioned good
samyak
listening.
Samyak mananamu annaru.
Good recapitulation.
Samyak kriya annadu.
Good action.
Ee vidhamainatunti yokka ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
ee netramanu doshamainatundi margamlo praveshapetti
we make use of it in the mistaken direction.
amita doshamulanta kodunu penchukuntunnadu manavudu.
we go on increasing our mistakes.
మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరచుకుంటున్నాడు.
We are polluting our mind.
మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
When once the mind is polluted, how do you expect liberation, nirvana?
కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
To begin with, it is samyak drishti, good vision.
మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
We should develop good looks.
ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
We should see that our looks are pure, unpolluted.
See no evil, see what is good.
See no evil, see what is good.
ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
It is the vision, the looks that are responsible for all the suffering.
మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
The very human life is contaminated.
ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
The looks will certainly lead to sinful deeds.
దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరియైన నిర్వాణం అన్నాడు.
Nirvana is attained by making use of our sight in a proper way.
Buddha సాధనలు ఒక్కటి కూడాను లేదు, సర్వ సాధనలు చేశాడు.
Buddha did all spiritual attempts.
సర్వసంగ పరిత్యాగం చేశాడు.
He renounced the whole lot.
సర్వలతోన సంబంధ బాంధవ్యంను కల్పించుకున్నాడు.
In fact, he has got intimate association with cosmos.
ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
He attained that state of oneness in this plurality or multiplicity.
కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
Finally, he renounced everything around.
ఈ త్యాగం వలనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
It's only by this sacrifice he could know the ultimate truth.
ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అనింది.
Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
అమృతత్వమే నిజమైన నిర్వాణము.
Immortality is the true nirvana or liberation.
కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
The right path to liberation is good vision, good sight.
కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మార్గంలో దర్శించి సత్యాన్ని బోధించుచేసానికి ఈ నేత్రం నందించాడు.
God has given the gift of eyes so that we will make proper use of them and visualize the truth.
చూచినకొను దైవ సమానంగా చూడు.
We should have that divine approach to all forms that we watch.
ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
Our divine vision should be full of love.
ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరియైనటువంటి మార్గమును బోధిస్తుంది.
This vision of love is the correct path to humanity.
All are one, be alike to everyone. Not
all are one, be alike to everyone.
Kanuka manamu samyak drishtini penchukovali.
So we have to develop the good sight, good looks now.
Deeni valane ekatvam anedi manaku praaptipchestundi.
This will help us to develop the spirit of oneness.
Sarvala yendukudunu daivatvanni gurtimpajestundi.
It will help us to realize the divinity in all.
Deenini puraskarinchukoni ee vedamanandu ekam sat vipra bahuda vadanti anaru.
Veda says basing on this principle the truth is one but the paths are many represented by scholars.
Kanukani ee satyanni manam gurtinchi satya drishtito kala manu ee jagattunu chudali.
We should recognize this basic truth and see the world with the vision of truth.
Kanuka mana drishti పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
Therefore our looks have got to be sacred.
ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
When once you look at your father, you address him as father.
తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
The moment you see your daughter, you call him
ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
You have got varied attachments basing on the relationship.
ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
Who is the father, who is the daughter?
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త 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 అన్నాడు.
Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
అందరూ ఒక్కటే.
All are one in fact.
అందరూ దైవ స్వరూపులే.
All are basically divine.
కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
We have to sacrifice the feeling of plurality or diversity.
ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
The principle of the spirit is to visualize and experience unity in diversity.
అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
It's only one principal soul which is one and the same in all.
అనేక బల్బులు యందు ఉన్నటువంటిదంత ఏమిటి? ఒకే కరెంట్.
Bulbs are many but the same current flows.
అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మ దర్శనం.
The visualization of a self meant the experience of unity and diversity.
నా ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
In the realm of the spirit or the soul there are no differences.
ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
The human quality requires unifying the diversity.
భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
Division, duality is the wrong path.
కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
We should never be in the dual path.
దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
We should have unified look.
సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
The first teaching of Buddha is సమ్యక్ దృష్టి, good vision.
తదుపరి సమ్యక్ వాక్.
Thereafter సమ్యక్ వాక్, good word.
వాక్ ఒకటిగానే ఉండాలి.
We should speak only one.
ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
It should not be agitated.
అసత్యంగా ఉండకూడదు.
It should not be lie.
అన్యాయంగా ఉండకూడదు.
Or injustice.
అక్రమంగా ఉండకూడదు.
Or improper.
హింసగా ఉండకూడదు.
It should not be violent.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతన్నారు.
Whatever we speak should not be agitating. It should not be disturbing. It should be so pleasing, comforting and sweet.
మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
You cannot always oblige but you can speak always obligingly.
You cannot always oblige but you can speak obligingly.
Kanukane samyak vakku annadu.
Good word is prescribed.
Pavitramaina vakku kante minchinatundi daivattvam vere okati ledu.
The sacred talk is the divinity.
Ee vakke shabda brahmamu.
This sound verily is divine.
Kanukane శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ 8 ఫార్మ్స్, దట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
We should see that we are not agitated.
కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
We should never speak in a harsh way.
కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
Spiritual practice wants us to speak in a way we are expected.
సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
When we are all one, there's no chance to be agitated.
అన్ని అద్దములు యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
ఏకమ అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
All bodies are like mirrors.
కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
You see your own reflection in these mirrors.
కనుకనే ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
You talk in a pleasing way with the reflection.
ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
There's no other god beyond love.
హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
When once we fill our heart with love, whatever we speak have got to be loving.
ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి.
We'll develop loving looks.
ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
We listen in a loving way.
ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి.
అవుట్ ఆఫ్ ది హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ వి ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ లవ్.
ప్రేమ కల కర్మలే ఆచరిస్తుంటావు.
ఇట్ అల్టిమేట్లీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లవింగ్ డీడ్స్.
హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకొని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
You do not know the procedure to fill your heart with love, and therefore you have been ruining
yourself.
In order to receive God's grace, a small
example. You
have exerted, strained, and earned
money.
You have deposited this money you have earned.
That
money is
yours. ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేసావు.
యు డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
ఆ బ్యాంక్ మేనేజర్ నీకు కొన్ని నిబంధనలు పెట్టాడు.
ద బ్యాంక్ మేనేజర్ హస్ సర్టెన్ రెగ్యులేషన్స్.
నీవు నేను కట్టినది కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
బికాస్ ద మనీ డిపాజిటెడ్ ఈస్ యువర్స్ యు కెనాట్ క్లెయిమ్ ఎనీ టైం.
ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
The manager wants you to bring a check, sign it, and draw the money.
Nee checke tyagamu.
The check is sacrifice.
Nee premane signature.
The love is signature.
Deenni aa manager ki iste nee dabbu neeku vaapas isthadu.
When once you submit the check affixing your signature, you draw the money.
కనుక నీ పుణ్య ధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
The manager God has with him the money that you have deposited, the money of love.
కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో.
Get the check of sacrifice.
ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
Affix the signature of love.
అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
Then surrender it to the chairman of the bank.
నీ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
Then you will get your own money.
ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
This is the way to withdraw money.
ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
This is the way to be comfortable.
ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
This is the path towards sanctity.
ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
This is the path to liberation.
నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
All that you have earned the love can be drawn through the sacrifice.
దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
though God is sacrifice,
ధనము నీదే అయినప్పటికీ,
though the money belongs to you,
పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
There is a procedure to withdraw the money.
సక్రమమైన మార్గాన్ని పొందాలి.
You should follow the correct procedure.
నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
Your words should be proper.
నీవు ఒక బ్యాంకులో నీవు డిపాజిట్ కట్టి,
having deposited the money in the bank,
ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ ని దానికి అందిస్తే అక్కడ ఏ మాత్రం పొందడానికి అధికారం లేదు.
You cannot hand over the check of some other bank and withdraw the money.
దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకులో మనం పొందాలి.
You have to know the principal truth that God is one and approach.
ఈ బ్యాంకులు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
Banks have many names.
అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకుల లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
Will any bank give you money by mere asking?
నీవు ఏ బ్యాంకులో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
You are eligible to withdraw the money from the bank where you deposited.
ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating.
Indian bank check ను కట్టేసి corporation bank కు చెక్ ఇస్తే corporation bank వాళ్ళు డబ్బులు ఇస్తారా?
Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
కనుక నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
You have deposited in the bank of love.
ఆ ప్రేమ బ్యాంక్ చెక్ ని నీవు ఇవ్వాలి.
You have to submit the same check belonging to the bank.
ఆ చెక్ పేరే త్యాగము.
That very check is sacrifice.
ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
And you sign there your signature is love.
నీ పేరు ఏమిటి?
What are these names?
ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
You may deposit money in any bank, but you are saying
అదే love, love, love.
That is love.
దానిని love is God, live in love.
That's what Bhagavan says, love is God, God is love.
ఈ ప్రేమ అనేటువంటి ఒక మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు.
When once you have the signature of love with the check of sacrifice, you can get money.
సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
This Buddha called it as good word, good speech.
హృదయములో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
There will be many changes in our heart.
అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
విత్ దిస్ లవ్ Following the path of sacrifice, you can earn God's grace.
Dhanamanaga yemiti?
What is money?
Currency notes kaadu.
Is not currency.
Jnana dhanamu.
It is the wealth of wisdom.
Prema dhanamu.
It is the wealth
Dharma
of love.
Dharma dhanamu.
Wealth of righteousness.
Dharmam. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
దిస్ దే హావ్ వేరీడ్ నేమ్స్.
కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
ఇంతకాలం నేను సాధన చేశాను.
I did so many spiritual tasks.
ఏం ఫలితం పొందాను నేను?
What is it like God?
అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
One is very much worried because of that.
ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
There was no any positive result.
నేను కాలం వ్యర్థం చేశాను.
I wasted my time.
ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిందిమని.
I would have been very comfortable had I realized the waste of time.
భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
I made all the qualities, traits gifted to me by God unsacred.
పరిసరు పరసగందాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
The five life breaths are present in everyone.
దీనికి భేద సాధారణమైనటువంటి భేదము లేదు.
They have no differences on grounds of money.
దీనికి పూరనేటువంటి భేదము లేదు.
They have no differences on grounds of money.
అందరి యందు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
The five elements are present in all.
ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
for this worldly life,
అనేక రకములైన మార్గములను అనుసరించి,
we follow varied paths,
చెడు మార్గమును పట్టి,
we go in the wrong way,
భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
We are misusing the God's gift of life.
కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
We are misusing the speech faculty.
ఇతరులను దూషించడము,
we accuse,
ఇతరులను విమర్శించడము,
we criticize,
ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము,
we hurt others.
ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడాను అపవిత్రం చేస్తున్నాం.
We hurt them by accusing them, using harsh words.
కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దమును వినియోగించాలి.
We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
అప్పుడు ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
Then you can call it సమ్యక్ వాక్, good word.
తరువాత సమ్యక్ శ్రవణం.
Then comes good audition.
చెవునిచ్చాడు భగవంతుడు.
God has given us ears.
ఎందుకోసము?
Why?
అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
Not to listen to gossip.
కాదు కాదు.
No.
ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
దే ఆర్ లైక్ లౌడ్ స్పీకర్.
ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
ఇన్ ఫ్యాక్ట్ ద ఇయర్, ద స్పీకర్ షుడ్ పర్మిట్ ద సౌండ్ రిలేటింగ్ టు ద సోల్.
ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
ద సౌండ్ షుడ్ షో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్.
ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
ద వైబ్రేషన్స్ ఆఫ్ ద సోల్ షుడ్ పెర్కులేట్ త్రూ ద ఇయర్ ద స్పీకర్.
అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
సో గాడ్ హస్ గిఫ్టెడ్ దీస్ లౌడ్ స్పీకర్స్.
కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
We should never make this sound unsacred.
అన్నిటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
The principle of the spirit and the soul is the ultimate reality.
ఆత్మ అందరియందు ఒక్కటే.
The soul is one.
భిన్న భేదములు ఏమాత్రము లేవు.
There are no differences whatsoever.
నీయందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
That soul is uniform in
all.
In fact, no different, no change.
ఆత్మ ఆత్మ స్వరూపమే.
ఆత్మా ఇస్ ఆత్మా.
ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
We have to fill it up with the spirit of the self, with love.
ఇది ఒక పాత్ర.
This is a tumbler.
ఈ పాత్రలో ఏమీ లేదు.
The tumbler is empty.
కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
You can fill it up with water.
సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
Or syrup.
పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
You can fill it up with milk.
మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
Or buttermilk.
కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది.
యు కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
అవర్ హార్ట్ ఇస్ ఎ టంబ్లర్.
దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
ఫిల్ ఇట్ ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
దెన్ యు డోంట్ టు అస్పైర్ ఫర్ పీస్.
నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటది.
ద పీస్ విల్ emanate from within.
నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటది.
ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యు.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. శాంతి సుఖ నిదానం దివ్య రామనామ.
పరమ శాంతి సుఖ నిదానం దివ్య రామనామ.
నిరాధార కో ఆధార ఏక రామనామ. పరమ గోప్య పరమ దివ్యం మంత్ర రామనామ.
పరమ గోప్య పరమ దివ్యం మంత్ర రామనామ.
సంత జనర సదా వసత ఏక రామనామ. పితా బంధు సఖా సభకి రామనామ.
పితా బంధు సఖా సభకి రామనామ.
భక్త జనర జీవన జన ఏక రామనామ. రామ 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 శ్రీ రామ రామ రామ.
రామ 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 రామ
Rama Rama Ram Rama Rama Ram Rama Rama Ram Sri Rama Rama Ram
Rama Rama Ram Rama Rama Ram Rama Rama Ram Sri Rama Rama Ram
Prem mudita man se kaho Rama Rama ಭಯಹರಣ ವಂದಿತ ಚರಣ ಭವ ಭಯ ಭಯಹರಣ ವಂದಿತ ಚರಣ ಜಯ ರಾಜ ಜಯ ಮಾಧವ ಶೌರಿ ಜಯ ರಾಜ ಜಯ ಮಾಧವ ಜಯ ರಾಜ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಜ ಜಯ ಮಾಧವ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ಗಗನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ಗಗನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ಗಗನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ಗಗನ
ನಾರಾಯಣ ಕೇಶವ
ಸಾಯಿ ನಾರಾಯಣ ಕೇಶವ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಧ ಜಯ
ಭವ ಭಯ ಹರಣ ವಂದಿತ ಚರಣ
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 ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ದಹನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ದಹನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ದಹನ
ಮಂಗಳ ಚರಣ ಕಲಿಮಲ ದಹನ
ನಾರಾಯಣ ಕೇಶವ
ನಾರಾಯಣ ಕೇಶವ
ನಾರಾಯಣ ಕೇಶವ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ
ಭವ ಭಯ ಹರಣ ವಂದಿತ ಚರಣ ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಚೌರಿ ಜಯ ರಾಧ ಜಯ ಮಾಧವ ಖಂಡ ಮೇ ಜ್ಯೋತಿರ್ಮಯ ಮೇ
ಖಂಡ ಜ್ಯೋತಿರ್ಮಯ
ಸುಂದರ ಮೇ ಸಾಯಿ ರೂಪ ಮೇ
ಸುಂದರ ಮೇ ಸಾಯಿ ರೂಪ ಮೇ
ಆನಂದ ಮೇ ಸಾಯಿ ನಾಮ ಮೇ
ಸಾಯಿ ಮೇ
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna. Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare Hare
Satsangate Nisangatvam Nisangate Nirmohatvam
Love is my farm, truth is my bread, bliss is my food.
Love is my farm, truth is my bread, bliss is my food.
Love is my farm, truth is my bread, bliss is my food.
Love is my farm. Truth is my bread, bliss is my food.
My life is my message, expansion is my life.
My life is my message, expansion is my life.
My life is my message, expansion is my life.
My life is my message, expansion is my life.
No reason for love, no reason for love, no bad. No death.
No season for love, no reason for love, no birth, no death.
Prema satya ananda, shanti satya ananda.
Prema satya ananda, shanti satya ananda.
Prema satya. Ananda, shanti, dharma, ananda.
Prema, satya, ananda, shanti, dharma, ananda.
Shirdi Sai, Patti Sai, Patti Baba, Jai Jai.
Shirdi Sai, Patti Sai, Patti Baba, Jai Jai.
Shirdi Sai, Bhakti Sai, Prema Sai, Jai Jai.
Shirdi Sai, Bhakti Sai, Prema Sai, Jai Jai.
Love is my farm, fruit is my bread, peace is my food.
Love is my farm, truth is my bread, peace is my food.
Love is my farm, truth is my bread, peace is my food.
Love is my farm, truth is my bread, peace is my food.
Love is my farm, truth is my bread, peace is my food.
Love is my farm, truth is my bread, peace is my food. Love is my farm, truth is my bread, peace is my food. Love is my farm, truth is my bread, peace is my food.
Love is my farm, truth is my bread.
Sai Ram, dear listener, what you just heard were excerpts from the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 7th of May 2001 on the occasion of Buddha Purnima, followed by songs and bhajans in Bhagwan's golden voice. With this, we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. Thank you for tuning in, and it's me, Radio Sai Sunil, signing off, offering this segment at the divine lotus feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m. Indian Standard Time, followed by bhajans at 9 a.m. live from the Sai Kulwant Hall here at Prashanti Nilayam. So please stay tuned. Thank you and Jai Sai Ram.